క్లాస్ కి మీ అందరికి స్వాగతం. మనం క్రిందటి క్లాసులో జ్యోతి అంటే ఏంటి, జ్యోతికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దీక్ష ఇవ్వటం అనేది జ్యోతికి సింబల్ గా చెప్తున్నాం. ద లైట్ ఇన్ ద ఇనిషియేషన్ ఇన్ డార్క్నెస్ అంటే డార్క్నెస్ అంటే ఏంటంటారు అని తెలిస్తే, ఇప్పుడు డార్క్నెస్ అంటే ద లైట్ ఆఫ్ ఇనిషియేషన్ ఇన్ డార్క్నెస్. డార్క్నెస్ అంటే ఏంటంటే రాత్రిపూట ఎంత చీకటిగా ఉంటుంది కదా, పగలపూట వెలుగు ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే డార్క్నెస్ అనే దానికి ఎలా చెప్పాలంటే, సూర్యుడు వెలుగుని వెలుగని, సూర్యుడు వెలుగు ప్రసరించని చోటుని చీకటిని అంటాం. సూర్యుడు వెలుగు ప్రసరించిన చోటు ఉంటుందా అంటే భూమి మీద చాలా చోట్లు ఉంటాయి, ఇప్పుడు మనకు చీకటి ఇంకో చోట పగలు. అలాగే సూర్యుడు కనిపిస్తున్నా కూడా అడవుల్లో కొన్ని చోట్ల అస్సలు సూర్యరశ్మి ప్రవేశించడానికి వీల్లేనంత దట్టంగా చెట్లు పెరిగిపోయి ఉంటాయి, అదంతా కూడా చీకటి. దాన్ని వృశ్చిక రాశి అంటాం. వృశ్చిక రాశి ప్రభావంలో అలాంటి అడవులు, అలాంటి కొండలు కోనలు ఒక చోట నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా చూస్తే భయం వేసేటట్టు ఉండేటటువంటి పెద్ద పెద్ద సరస్సులు ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి ప్రభావంలో ఉంటాయి. అక్కడ డార్క్ గ్రీన్ అలాగే బ్లాక్ ఇలాంటి రంగులు ఉంటాయి. ఎక్కడన్నా డార్క్ బ్లాక్ అలాగే డార్క్ గ్రీన్ ఉంటే అది మనకి అంత మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ప్రాణానికి అంత మంచిది కాదు, చేతనత్వాన్ని హరించేస్తుంది అన్నమాట. అలాంటి చోట దీపం వెలిగించడం, కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది దాంట్లో ఒక గుర్తు. కార్తీక మాసం అంటేనే వృశ్చిక రాశిలో వచ్చే మాసం, వృశ్చిక రాశి మాసాన్ని కార్తీక మాసం అంటే ఈ భగవంతుడు వెలుగుపడిన చోటు ఉంటుందా అంటే భగవంతుడు వెలుగు ఉంటుంది కానీ అది వ్యక్తం అవుతుంది అన్నమాట, దాని చీకటి అంటాం. వెలుగు ఉంటుంది కానీ వ్యక్తం అవ్వదు. అలాగే దేహంలో కూడా ఆత్మ వెలుగు పడదు. ఆత్మ వెలుగు పడటం అనేది దేహం మీద అణువుల మీద అన్నిటి మీద పడితే అప్పుడు దేహం మీద ఆత్మజ్యోతి ప్రసరిస్తే అప్పుడు దాన్ని ద లైట్ ఆఫ్ ఇనిషియేషన్ ఇన్ డార్క్నెస్ అంటారు. అందుకని మాస్టర్ ఏం చేశారు, చివరిలో ధుని తీసేసి ఎక్కడ చేసి పెట్టించారు. చాలామంది ఏమనుకున్నారు దానికి ఇంకేవో కారణాలు వాళ్ళకి తెలిసిన అసైన్ చేసుకున్నారు తప్ప, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే అఖండ జ్యోతి ద్వారా అదాన్ని చూసి దాని చుట్టూ తిరిగి నమస్కారం పెట్టుకుంటేనే వాళ్ళకి దీక్ష ఇవ్వడం జరిగిపోయినట్టుగా వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళలోనూ ఇద్దరు ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఒకడంటే ఒక్కొక్క శరీరంలో ఇద్దరు ఉంటారు, ఒకటి జీవుడు ఇంకొకటి దేవుడు. జీవుడేమో మనస్సు ద్వారా ఈ సృష్టిలో ఉన్న అన్ని ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటాడు, ఇంకొకడేమో సాక్షిగా ఉంటాడు. అందుకని మనకు సుపర్ణ సూక్తంలో వాటిల్లో ఉంటుంది ఏమిటంటే ఇద్దరున్నారు, ద్వౌ సుపర్ణవు, ఒకడు సాక్షి అలా ఎప్పుడు ఉంటాడు, రెండోవాడు ఆ చెట్టు మీద ఉన్న పళ్ళు తింటూ ఉంటాడు. అలాగా జీవుడు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న వాటిని ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ వాటి నుంచి వచ్చే సుఖమైతే సుఖం, కష్టమైతే కష్టం, ఆనందం అనేది తీసేద్దాం, బాధ అయితే బాధ, ఇలాగా మిశ్రమంగా ఉంటుంది, ఏది స్టాండర్డ్గా ఉండదు. బాగుంది కదా అని కాసి ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది, బాగుంది కదా అని ఎక్కువసేపు చూస్తే కన్ను నొప్పి వస్తుంది, బాగుంది కదా అని కాసేపు ఎక్కువసేపు తింటే చెవి నొప్పి వస్తుంది, బాగుంది కదా అని చల్లగా ఉంది కదా అని తాగేసామంటే వెంటనే జలుబు చేసేస్తుంది. అలాగే చలికి ఒళ్ళు అంతా పాడైపోతుంది. ఈ రకంగా ఇంద్రియాల ద్వారా వచ్చేసి ఒక అశాశ్వతం. దీనికి వచ్చిన కథ ఉంటుంది ఉపనిషత్తులు, ఆ కథ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. అదేంటంటే ఒక ఋషి వాటికలో ఒక అమ్మాయి ఉంటుంది, ఋషి గారి కుమార్తె. అలా వెళ్తూ వెళ్తూ ఈ దుష్యంతుడు లాంటి వాడు ఒక రాజు వెళ్తూ, ఇంకేముంది నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను లేకుండా ఉండలేనంటూ ఒక కథ చెప్తాడు. ఋషి అమ్మాయి కదా, ఋషి దగ్గర పెరిగింది కాబట్టి ఆవిడకి ఇలాంటివన్నీ బాగా తెలుసు. నిన్ను నేను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా చెప్తావంటే, ఓ నేను బోల్డ్ కేజీలు చదివాను, ఎల్కేజీ యూకేజీ ఇలా పీజీ వరకు చదువుతున్నాను, ఇష్టం వచ్చినట్టు అడుగుతాను. సరే అయితే ఏది నీకు సుఖాన్ని ఇస్తుంది చెప్పుకుంటాడు. ఏది సుఖాన్ని ఉంటుంది, అదేం ప్రశ్నే అంటాడు. ప్రశ్నే అర్థం చేసుకోలేకపోతే ఎలాగా ప్రశ్నని ఇంకో ఎలా అడుగుతానని చెప్పి, ఎండాకాలంలో నీకు ఏది సుఖం ఇస్తుంది అంటుంది. ఎండాకాలంలో చల్లగా ఉంటే సుఖంగా ఉంటుంది అంటుంది. ఓహో అంటే నాకు ఏసీ కావాలి ఇలాగనమాట. ఓకే నెక్స్ట్, వానాకాలంలో ఏది, చలికాలంలో ఏది బాగుంటుంది, వెచ్చగా ఉంటే బాగుంటుంది. చూసా వెచ్చగా ఉన్నప్పుడేమో చల్లగా ఉంటే బాగుంటుంది అన్నావు, చల్లగా ఉంటేమో వెచ్చగా ఉంటే బాగుంటుంది అన్నావు. అంటే దీనివల్ల నాకు అర్థం అవుతుంది ఏంటంటే, నీకు దేనివల్ల బాగుంటుందో అంత మారిపోతుంటుంది తప్ప ఏది నిజంగా బాగుంటుందో నీకు తెలియదు. ఇలాంటి వాడిని పెళ్లి చేసి కూడా నాకేం ఒరుగుతుంది, గెట్ అవుట్ అంటుంది. వాడికి అర్థం కాదు ఈ అమ్మాయి లాజిక్, వెళ్ళిపోతాడు. అంటే మనం ఇంద్రియాల ద్వారా తీసుకున్నది ఏదైనా సరే అది ఆల్వేస్ చేంజింగ్ తప్ప స్టాండర్డ్గా ఉండదు, ఫిక్స్డ్గా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగా జీవుడు ఏం చేస్తుంటాడంటే అలా ఇంద్రియాల ద్వారా బయటికి పోయి అక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉందని తంటాలు పడుతూ ఉంటాడు, డక్కా మొక్కీలు తింటాడు జీవితంలో. ఆ తర్వాత తనలోనే ఉన్న దేవుణ్ణి చూడటానికి ట్రై చేయడు, బయట వెతుక్కుంటాడు ముందు అక్కడ ఉన్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని. అక్కడ ఇక్కడ అంతా వెతికి చివరికి ఎవరో చెప్పడం వల్ల కొన్ని సత్కార్యాలు చేసి, సత్కర్మలు చేసి, స్వార్థం లేకుండా చేసి మెల్లిగా తనలోనే వాడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు. ముల్లా నసరుద్దీన్ కథలు చెప్తుంటాడు మాస్టర్. దాంట్లో జీవిఎన్ శివప్రసాద్ వచ్చారమ్మా, దాంట్లో సరే తనకు మనం రికార్డ్ పంపిస్తాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాడంటే, ఆ నసరుద్దీన్ బయట గుమ్మంలో కూర్చుంటాడు. కూర్చుంటే ఒకడు వస్తాడు ఆ ఊరు వచ్చి, నాకు దీక్ష కావాలి అది ఇది అంటాడు. అంతా బాగుంది రా అబ్బాయి, నువ్వు వెళ్ళి ఊరు చివరి చూడు, అక్కడ కూర్చుని ఉంటాడు మామిడి తోటలో చెట్టు కింద అంటాడు. వీడు వెళ్ళిగా వెతుక్కుంటే అది ఎక్కడుందో వెతికి వెతికి మొత్తానికి ఆ మామిడి చెట్టు కింద ఆయన పట్టుకుంటాడు. తీరా చూస్తే ఈ నజీరుద్దీన్ అక్కడ ఉంటాడు. వీడికి కోపం వచ్చేసింది, అక్కడ కోపం వచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చి నువ్వే కదా అక్కడ కూర్చున్నావు, అక్కడికి వెళ్ళి నన్ను వెతుక్కొని అలా పట్టుకోమన్నావు అంటే, బాబు అన్వేషించకుండా ఏది దొరకదు, ఊరికే రాదు ఇది, నువ్వు అన్వేషించాల్సిందే. అక్కడ ఉన్నవాడే మళ్ళీ చెప్తాడు నీకు ఉపయోగం, అక్కడికి అంటాడు మళ్ళీ అక్కడికి పోతాడు. అక్కడికి పోతే మళ్ళీ ఆయనే ఉంటాడు, కానీ ఇంకో ఇలా సాధన చేసుకో, అలా సాధన చేసుకోవాలి, సాధన చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ వాడే ఉంటాడు. ఇదేమిటి మీ ఇంట్లో నువ్వే ఉన్నావు, మామిడి చెట్టు కింద నువ్వే ఉన్నావు, నా లోపల నువ్వే ఉన్నావు అంటే అంతటా వాడే ఉంటాడు, అది నా రూపంలో నీకు కనిపిస్తున్నాడు అని చెప్తాడు. అంటే భగవంతుడు దగ్గరికి తీసుకువెళ్ళటానికి మనకు గురువు రకరకాల రూపాల్లో కనిపించవచ్చు, అదే రూపంలో కనిపించాలని ఎక్కడా లేదు. అలా కనిపించి ఏం చేస్తాడంటే, మనలో చీకటిని పోగొట్టి వెలుగు వైపు నడిపిస్తాడు. తమసోమా జ్యోతిర్గమయ, ఆ తమసోమా జ్యోతిర్గమయాన్ని నడిపించడానికి గుర్తే అఖండ జ్యోతి అనమాట. అది ఇవాళ టాపిక్ మొత్తం. ఆస్ట్రాలజీ బేస్ ఏంటి, అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి అని మళ్ళీ మొదటికి వస్తాం. కాకపోతే మొదట్లో నేను చెప్పకుండా ఇప్పుడు చెప్పడంలో కూడా ఒక విశేషం ఉంటుంది. అదేంటంటే, మనం మానవాళి అభివృద్ధి అంటే మానవుడుగా ఒక జీవి. మీకు అందరికీ ఇంగ్లీష్లో పదాలు కూడా బాగా వచ్చు కాబట్టి, మొనాడ్ తర్వాత సోల్ తర్వాత బాడీ. మొనాడ్ అంటే జీవుడే, తర్వాత మనస్సు ఉంటుంది చేతనత్వం, తర్వాత బాడీ ఉంటుంది, ఈ పైన ఏమో ఉండేది భగవంతుడు ఉంటాడు. ఇలాగా ఉన్న దాంట్లో ఈ పదాల యొక్క దాని ఏమంటారు, ఈ పదం ఇలాగ ఆ పదం అలా ఇవి మనం వదిలేసేసి మనం సులభంగా అర్థమయ్యేటట్టుగా ఎప్పుడు ఒకటి చెప్పుకున్నాం, ఆత్మ మనస్సు బుద్ధి. దీంట్లో ఆత్మ నేను నేను అనేది అసలైన ఆత్మ అనమాట, కానీ ఇంకో నేను కూడా ఉంటుంది, అది ఫాల్స్ అయాం, ఫాల్స్ అయాం ఎప్పుడు మైండ్ని ఫాల్స్ అయాం అంటారు ఈ ఆధ్యాత్మిక భాషలో. ఆ ఫాల్స్ అయామే మనకు వచ్చే చిక్కులన్నిటికీ కారణం. ఆ ఫాల్స్ అయాం ఎప్పుడైతే అసలు అయాంలో కలిసిపోయిందో, అంటే మనసు ఎప్పుడైతే నేనులో అంటే అసలైన భగవంతుడి అంశ అయిన జీవుడు వెళ్ళి భగవంతుడిలో కలిసిపోతాడు, అప్పుడు ఈ గందరగోళం అంతా పోతుంది. యుగ యుగాలుగా మానవుడి అభివృద్ధికి చెప్పాలంటే అంత వెలుగు మీద, జ్ఞానం మీద ఆధారపడి. వెలుగు అంటే మీ అందరికీ తెలిసిందే, జస్ట్ లైట్ అంతే. సూర్యోదయం అవుతుండగా మనకు మొట్టమొదట అరుణ కిరణాలు వస్తాయి, తర్వాత మెల్లిగా రంగులు రంగులు మారుతూ వస్తాయి, ఆ తర్వాత బాగా తెల్లగా వస్తుంది, మళ్ళీ చీకటి పడేటప్పుడు నీల రంగు వస్తుంది, అలా పోయి మొత్తం డార్క్ అయిపోతుంది. అలాగే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకు ఏది అసలైన జ్ఞానం అంటే రెండే, ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను అంటే ఆ పదానికి అర్థం ఏంటి, ఇంకొకటి బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మము అంటే ఏంటి. బ్రహ్మము అంటే అర్థం అంతటా విస్తరించి ఉన్నది. అంతటా విస్తరించి ఉన్నది ఎవరు? నేను అంటే పదానికి అర్థం ఏంటి? ఈ రెండు తెలియటమే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఇది మనం ఆధ్యాత్మిక సిలబస్ అన్నమాట. ఈ ఆధ్యాత్మిక సిలబస్లో మనం నేర్చుకోవడానికి భూగోళం ఉంది కాబట్టి ఈ రెండు చెప్తే అయిపోదు. ఆ వెలుగు, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ వెలుగునే జ్యోతి అని, లైట్ అని, లేకపోతే ఆ నేర్పే విద్యని జ్యోతిర్విద్య అని అంటారు. అస్ట్రాలజీ అంటే జ్యోతిర్విద్య, ఈసోట్రిక్ అస్ట్రాలజీ అంటే ఆధ్యాత్మిక జ్యోతిష్యము. దీంట్లో మొట్టమొదటి క్లాసులో చెప్తున్నాము ఏడు కిరణాలకు సంబంధించిన జ్ఞానము ఏడు ఋషుల ద్వారా సూర్యుడికి అందుతుంది. సూర్యుడు ఆ ఏడు కిరణాలని తను చేసి తీసుకుని తన కిరణాలను కూడా దానికి కలిపి గ్రహాల మీదకి ప్రసరింపజేస్తాడు. గ్రహాలు ఏం చేస్తాయంటే ఆ గ్రహాల మీద ఉన్న జీవులకు ఇస్తాయి, ప్లస్ ఆ గ్రహాలు వేరే గ్రహాల మీద ప్రసరింపజేస్తాయి. అలాగా భూమి మీద ఈ ఏడు గ్రహాలు, ఆ ఏడు కిరణాలు సూర్యుడికి వచ్చి సూర్యుడి నుంచి ఏడు గ్రహాల ద్వారా మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి. మన భూమి వాడిని గ్రహించి తన శక్తిని కూడా కలిపి మనకి ఇస్తూ ఉంటుంది. ఈ రకంగా భూమి మీద ఉన్న మనిషి మీద ఇన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ సప్తకిరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క కిరణం ఏదైనా వ్యక్తం అవ్వాలంటే ఒక బిందువుగా మొదట వస్తుంది, తర్వాత ఒక గీతగా డెవలప్ అవుతుంది, తర్వాత ఒక త్రిభుజంగా ఏర్పడుతుంది. త్రిభుజంగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే త్రిభుజానికి మూడు కోణాలు ఉంటాయి, ఆ మూడు కోణాల మధ్యలో ఉన్న ఏరియా అంతా కూడా ఆ మూడిటి ప్రభావంతో ఉంటుంది. జనరల్గా శ్రీచక్రం చూస్తే అందరికి అర్థం అవుతుంది, దాంట్లో కోణాలు త్రికోణాలు బోళ్ళు ఉంటాయి, ఆ 44 ఉంటాయి. దాంట్లో మధ్యలో ఉన్నది ఒక కోణం ఉండి దాంట్లో ఒక బిందు ఉంటుంది, త్రికోణ మధ్యస్థ, బిందుమండల మధ్యస్థ, ఇలా అమ్మవారికి పేర్లు ఉంటాయి. ఆ బిందువు మొట్టమొదటి బిందువు ఏదైతే ఉందో అది మధ్యలో ఉంటే దాని చుట్టూ మూడు బిందువులు త్రికోణాకృతిలో ఉంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ బిందువు ఆ త్రికోణాకృతి మెల్లిగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఇమీడియట్గా చెప్పుకునేది ఏంటంటే ఏడు కిరణాలు కూడా ఒక్కొక్క కిరణము 12 రాశులు ఉంటే మూడేసి రాశుల ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే త్రికోణంలో మూడు పాయింట్లు మూడు రాశులు అవుతాయి, మేషం వృషభం మిథునం కర్కటకం అలాగా మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ఒక మూడు రాశులలోంచి మొదటి కిరణమైన సంకల్పం వ్యక్తమవుతుంది. సంకల్పం దేని ద్వారా ఏ రాశుల ద్వారా వ్యక్తం అవుతుందంటే మేషరాశి, సింహరాశి, మకర రాశి, భగవంతుడి సంకల్పం. అలాగే మనిషి సంకల్పం కూడా మేషరాశి నుంచి, సింహరాశి నుంచి, మకర రాశి నుంచి వ్యక్తమవుతుంది. ఈ డీటెయిల్స్ మెల్లిగా చెప్పుకుందాం. మొదలేమో వీళ్ళు మాస్టర్ ఇచ్చినట్టుగా ఈ 7 రేస్ ఏ రాశుల ద్వారా బయటకు వస్తాయో చెప్పుకుందాం. రెండవ రాశి లవ్ విజ్డమ్, ప్రేమ జ్ఞానం. ఇది మిథునం ద్వారా, కన్య ద్వారా, అలాగే మీనరాశి ద్వారా మనకు చేరతాయి భూమి మీదకి. అలాగే మూడవ కిరణం ఏంటి? యాక్టివిటీ. కర్కాటక రాశి ద్వారా, తులారాశి ద్వారా, మకర రాశి ద్వారా మన మీద పనిచేస్తూ ఉంటాయి. అలాగే నాలుగవ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, ఇది వృషభ రాశి నుంచి, వృశ్చిక రాశి నుంచి, ధనుస్సు రాశి నుంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఐదవ కిరణం ఏంటి? సైన్స్. అది సింహరాశి ద్వారా, ధనుస్సు రాశి ద్వారా, కుంభరాశి ద్వారా మన
భూమికి చేరుతూ ఉంటుంది, ప్రభావం చేస్తూ ఉంటుంది మనల్ని. అలాగే ఆరవ కిరణం భక్తి కన్యారాశి ద్వారా, ధనుస్సు రాశి ద్వారా, మీనరాశి ద్వారా పనిచేస్తుంది. ఇలాగే ఏడవ కిరణం యజ్ఞయాగాదులు ఇలాంటివన్నింటికి సంబంధించిన, క్రతు విద్యకి సంబంధించిన కిరణం, ద రే ఆఫ్ రిచువల్స్, సెర్మోనియల్ మ్యాజిక్, ఇది మేషరాశి ద్వారా, కర్కాటక రాశి ద్వారా, మకర రాశి ద్వారా మనకు చేరుతూ ఉంటుంది భూమికి. ఈ రకంగా ఏడు కిరణాలు, ఒక్కొక్క కిరణము మూడు రాశుల ద్వారా భూమి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, మనం ప్రస్తుతం మనందరినీ చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొదటిది సంకల్పం. ఈ సంకల్పం అనే కిరణం మేషరాశి ద్వారా పనిచేస్తూ ఉంటుంది, అలాగే సింహరాశి ద్వారా, మకర రాశి ద్వారా పనిచేస్తుంది. మేషరాశిలో సంకల్పం ఏంటి, అలాగే సింహరాశిలో ఏమిటి సంకల్పం, మకరంలో ఏంటి సంకల్పం అంటే, మేషంలో సంకల్పం ఏంటంటే, ఏదన్నా ఒకటి ఇనాగరేట్ చేయాలి, అంటే ఇదివరకు లేదు కొత్త చేయాలి అంటే మేషంలో వస్తుంది ఆ సంకల్పం. ఇదివరకు లేదు, ఇప్పుడున్నది ఏమిటి మనకు తెలుసు, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంతా ఇదివరకు ఇలా లేదు, ఒక 100 ఏళ్ల క్రితం, ఇప్పుడు విపరీతంగా ఉంది. ఎప్పుడైతే ఒక్కసారి ఏరోప్లేన్ కనిపెట్టారో ఇంకా అక్కడి నుంచి పెరిగిపోవడం మొదలెట్టారు కదా, అంతకుముందు లేదంటే ఇలా మెషిన్స్ ద్వారా లేదు. యోగులు మటుకు వాళ్ళు ఆకాశ గమనం చేస్తారు, గురువుగారు ఆత్మకథలో ఉంటుంది గమనించే ఉంటారు. గురువుగారు రెండోసారి హిమాలయ యాత్రలో ఋషులందరినీ పరిచయం చేస్తానంటారు. పరిచయం చేస్తానంటే గురువుగారు ముందర నడిచెళ్ళిపోతుంటే వెనకాల ఈయన కూడా నడిచెళ్ళిపోతారు, అప్పుడు చెప్తారు, ఓహో ఆకాశ గమనం అనే శక్తి ఎందుకో ఇప్పుడు నాకు అర్థమైంది, మహాత్ములందరూ కూడా ఎక్కడో కొండ కోణంలో లోపల చాలా దుర్గమమైన, అంటే వెళ్ళడానికి వీల్లే, చేరుకోవడానికి వీల్లే అనేటువంటి కొండల్లో ఎక్కడో ఉంటారు హిమాలయాల్లో. అవి మామూలు మనుషులు నడిచేళ్ళలేరు, అలాంటి వాళ్ళకి ఆకాశ గమనం అవసరం కాబట్టి గురుదేవులు వెళ్తుంటే వెనకాల నేను వెళ్ళిపోయాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటే అంతకు ముందు ఉన్నాయి. కానీ అలాంటి ఎవరో కొద్దిమంది మహాత్ములే అలాంటి ఆకాశ గమనాది విద్యలు కలవాళ్ళు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు టిక్కెట్ కొనుక్కోగలిగితే చాలు, ఈవెన్ దుబాయ్ అటు వెళ్తుంటారు కూలీ పనులు చేసుకోవడానికి, వాళ్ళు కూడా 80,000 50,000 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంతే ఏరోప్లేన్ ఎక్కి. అది అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి వచ్చేసింది. మెల్లిగా చంద్రమండలం వెళ్తున్నారు, ఇంకా కుజుడి దగ్గరికి వెళ్తున్నారు, గురువు దగ్గరికి వెళ్తారు, సూర్యుడి దగ్గర కూడా పంపిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే ఆ మేషరాశిలో జరిగిన సంకల్పం వల్ల. ఏంటి ఆ సంకల్పం అంటే, కుంభరాశి ఏదైతే ప్రవేశించిందో కుంభయుగం, ఆ కుంభయుగంలో ఈ స్పేస్ని కాంకర్ చేయటం అనేది కుంభరాశిలో ఒక లక్ష్యం. ఆ సంకల్పం మేషంలో వస్తుంది. అలాంటి సంకల్పం అయిన తర్వాత అంటే ఒక కొత్తది ఏదైనా ఇనాగరేట్ చేయాలి, న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చారు ఇవన్నీ. ఇలాంటిది ఒక సంకల్పం తీసుకుని దీన్ని తీసుకోవడం, అసలు ఆ సంకల్పం తీసుకోవడం అనేది మేషరాశి ప్రభావం వల్ల జరుగుతుంది. మేషరాశి ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అక్కడ ఉంటుంది, అంటే సంగమము. ఇప్పుడు గురువుగారు స్థాపించిన గాయత్రి పరివార్ హరిద్వార్లో ఉన్న ఆశ్రమం ఉంది కదా, అక్కడ కింద 7 పాయలుగా గంగానదీవి ప్రవహిస్తూ ఉంటుంది, ఆ 7 పాయలుగా చీలి కలుస్తాయి చోట. అలాంటి చోట ఆ ఆశ్రమం పెట్టడం అనేది గురువుగారికి ఆయన వాళ్ళ గురువుగారు చెప్తారు, ఇక్కడ పెట్టు బయటికి కనిపించావు అవన్నీ వెళ్ళి అసలు దాంట్లో కలుస్తాయి, మిగతా ఈ పాయలన్నీ వచ్చి అసలు గంగానదిలో కలుస్తాయి. సంగమం ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడల్లా జంక్షన్స్, బిగ్ పెద్ద పెద్ద జంక్షన్స్, వరల్డ్ వైడ్గా జంక్షన్స్ ఎక్కడున్నాయో అవన్నీ మేషరాశి ప్రభావంలో ఉంటాయి. ఇప్పుడు మీరు కొందరు దీంట్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నారు, చాలా పెద్ద జంక్షన్ సికింద్రాబాద్, హైదరాబాద్ మటుకు కాదు కాబట్టి సికింద్రాబాద్ ఈజ్ మోర్ ఏరియస్ అనమాట మేషం. అలాగా పెద్ద పెద్ద నదులు కలవటం సంగమం, త్రివేణి సంగమం ఉంది, ఆ త్రివేణి సంగమం కొంచెం పైన గయలో బుద్ధుడు తపస్సు చేసుకున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త యుగాన్ని ప్రారంభించడం, గురువుగారు చెప్తారు కదా యుగ నిర్మాణ యోజన అనే సంకల్పం రావడానికి, అలాంటి సంకల్పాలు మనిషిలో అవతరించడానికి మేషరాశి ప్రభావం ఉంటుంది, అది న్యూ ఏజ్ ఇనాగరేషన్ అనమాట. తర్వాత సింహరాశి. సింహరాశిలో సంకల్పం ఏంటంటే నేను బాగుపడాలి, నేను సాధన చేసుకోవాలి, మిగతా వాడు సంగతి నాకు అనవసరం, నేను వినేసేయాలని, నేను చదివేసుకోవాలని, నేను సాధన చేసేసుకోవాలి, నేను బాగా డెవలప్ అయిపోవాలి, అందరం కంటే నేను ఎక్కువగా ఉండాలి, ఇలాంటి ఒక పర్సనల్ అంబిషన్ అనేది దానికి సంకల్పం పడుతుంది ఎక్కడ సింహరాశిలో. అలాంటి పర్సనల్ అంబిషన్ తోటి స్వార్థము అనొచ్చు పూర్తిగా, దాని సెల్ఫిష్నెస్, అలాంటి సెల్ఫిష్నెస్ అహంకారపూరితమైన మానవుడు ఏం చేస్తాడంటే సాధన చేసుకుంటూ దాంట్లో ఉన్న బాధలు కష్టాలు అన్నీ అనుభవించి మెల్లిమెల్లిగా ఏం చేస్తాడంటే మకర రాశిలోకి వస్తాడు. మకర రాశిలో వేరే సంకల్పం తీసుకుంటాడు. అక్కడ మకర రాశిలో సంకల్పం ఏంటంటే నేను దీక్ష తీసుకోవాలి, కష్టాలైనా భరించి ఈ మానవాళ్ళందరికీ సేవ చేయాలి నేను ఏమైనా సరే అని మకర రాశిలో సంకల్పం అవుతుంది. గురువుగారి జీవిత చరిత్రలో మకర రాశి సంకల్పం ఎలా కనిపిస్తుందంటే మొట్టమొదటి చాప్టరే సౌభాగ్య సూర్యోదయం. ఆ సౌభాగ్య సూర్యోదయం అనే చాప్టర్లోనే మకర రాశి ప్రభావం అంతా గురువుగారు రాసేశారు. హాయిగా నడుస్తుంది జీవితం, ఒకరోజు తేజపుణ్యం వచ్చింది, తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు వచ్చేం చేసింది, ఒక నూతన యుగాన్ని నిర్మించడానికి కావాల్సిన ప్లాన్ అంతా గురువుగారికి ఇచ్చింది. అక్కడ మేషరాశి ప్రభావం ఉంటుంది. అక్కడ మేషరాశి ప్రభావం మనం ఎలా తెచ్చుకోవాలండి అంటే మనం తెచ్చుకోలేము, మనం అలాంటి దానికి రెడీగా ఉండాలంతే. మనలో పాత్రత పెంచుకొని మనం రెడీగా ఉండాలి. ఒక కవి చెప్తాడు దీపం, సినిమా పాటలు కూడా మంచి మంచి పాటలు ఉంటాయి, చమురును పోసి వత్తిని వేసి నీకోసం వేచి ఉన్నాను ఇలా ఒక పాట ఉంటుంది. అలాగా మనం మనలో పాత్రత పెంచుకొని రెడీగా ఉంటే మన చేత ఏ పనులు చేయించుకోవాలో, మనం ఎలాగా విశ్వకళ్యాణం ఉపయోగించుకోవాలో అవి గురువుకి తెలుసు కాబట్టి ఆ గురువు ఆ టైంకి వస్తాడు. సరి అయిన టైంకి వచ్చి ఆ దీక్ష ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశి ప్రభావం మనం తెచ్చుకోవడం అంటే ఏమిటి? సింపుల్గా ఏదైనా కొత్తది మొదలు పెట్టాలంటే పాతదాన్ని బాగా అర్థం చేసుకోవాలి. పాతదాన్ని బాగా అర్థం చేసుకుని దాంట్లో లోటుపాట్లు ఏమి ఉన్నాయి, ఇవి తీసేస్తే మనకు కొత్తది వస్తుంది కదా, దానివల్ల అందరూ సుఖపడతారు కదా అని ఆలోచించాలి. అలా ఆలోచించడమే మేషరాశి ప్రభావం. ఇదివరకల్లా ఇలా ఉంది, అలాగే మనము చేసేద్దామంటే వాడి మీద మేషరాశి ప్రభావం ఏమీ లేదు. ఇదివరకల్లా అందరూ గాలిలో ఎగరలేదు మనుషులు, ఇప్పుడు ఎగరుతున్నారు అంటే వాడు ఒకడు ఆలోచించాడు ఎగరాలి ఎలాగన్నా సరే. కాబట్టి వాడు ఆలోచనే మేషరాశి ప్రభావాన్ని వాడి దగ్గరికి తీసుకొచ్చింది. అందుకని ఆలోచనలు ఏం చేస్తాయంటే మన మీద ఆయా రాశుల ప్రభావాన్ని తీసుకొచ్చి మన దగ్గర వచ్చేటట్టు చేస్తాయి. అందుకని బాగా ఆలోచించండి అని చెప్తారు. ఎప్పటివరకు ఆలోచించాలి మాస్టర్ ఏం చెప్పేవారు అంటే థింక్ బెటర్, థింక్ స్టిల్, థింక్ స్టిల్, ఇంకా స్టిల్ అంటే స్టిల్ మోర్ అని అర్థం, స్టిల్ అంటే ఆగిపోవడం కాదు. అలా ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్ వెళ్ళాలండి, మనం బాగా ఆలోచించాలి. దానికి ఎలా చెప్పేవారంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే చేసి 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 అలా పడుకుంటూ పోతే ఏదో టైంలో బుర్రలో తడుతుంది, వెంటనే లేచి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు, లెక్క చేసేస్తారు అని చెప్తుండేవారు ఎగ్జాంపుల్. అది ఒక యాంగిల్ అనమాట చెప్పడం. ఈ యాంగిల్ ఏంటంటే మనకు అంతకుముందు ఉన్నది ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనే తపన, అంతకుముందు ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసి మానవాళ్ళందరికీ ఎలాగ మనం సేవ చేయగలం అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మేషరాశి ప్రభావాన్ని మన దగ్గర తీసుకొస్తుంది. అలాగే అందరిలో కామన్గా ఓ గొర్రె మందలాగా బతుకుతున్న వాటిలోంచి ఒక్కడు ఇలా ఉన్నానేంటి, నేను వీళ్ళందరికీ ఏదన్నా చెయ్యాలి, నా సెక్ట్కి చేయాలి, నా వర్గానికి చెయ్యాలి, లేకపోతే నా దేశానికి చెయ్యాలి, ఇలా వాడు ఇండివిజువల్గా అహంకారంతో స్వార్థపరంగా పెరుగుతూ ఉంటాడు. వాడు అప్పుడు లియో అంటే సింహరాశి ప్రభావంలో సంకల్పంతో బతుకుతూ ఉంటాడు. మకరం దగ్గరికి వచ్చేసరికి ఒక కష్టసాధ్యమైన అందరికీ ఉపయోగపడే పనులు చేయటానికి మనిషి సిద్ధపడతాడు. ఎస్, మీరు ఎంత కష్టమైన ఇచ్చినా నేను చేస్తాను, ఇవాళ నుంచి ఈ జీవితం మీకు అర్పించేశాను, మీరు ఏం చెప్తే అదే చేస్తారు, మీరు ఆదేశం ఇవ్వండి వీడు పాలిస్తాడు అంతే, మీరు నన్ను అడక్కండి అని చెప్తారు గురువు గారు. అందరు ఋషులు కలిసినప్పుడు మీరేం చెప్తే చేస్తారు. కాబట్టి ఋషుల కార్యక్రమాలు అన్నీ చేయాలి నువ్వు, ఇదివరకు ఒక్కొక్కళ్ళు చేశారు, ఇప్పుడు అలా ఒక్కొక్కళ్ళు చేయడానికి వీల్లేదు అంటే ఎంతమంది పనులు చేశారు అంత డీటెయిల్డ్గా గురువు గారు ఇస్తారు ఆత్మకథలు. అదంతా కూడా మకరంలో తీసుకునే సంకల్పం. ఎస్, నేను వీళ్ళందరూ పని చేస్తాను. ఇప్పుడు మాస్టర్ ఉన్నారు, ఈ గురుసత్తా ఇంతమంది పని చేసి పెడుతున్నాను నేను ఎన్నోసార్లు చెప్పారు, వాళ్ళందరూ వచ్చి అడిగితే నేను ఒక్కొక్కరికి ఇంత టైం ఇచ్చి వాళ్ళకి వాళ్ళు పని చేసి పెడుతుంటానని అంటే అర్థం ఏంటంటే దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, అక్కడ మకర రాశి ప్రభావాన్ని మనం స్వీకరించాము అంటే అర్థం విశ్వ మానవాళి అందరికీ కూడా, విశ్వంతటా భూమి మీద ఉన్న మానవాళి అందరికీ కూడా, అలాగే ఈ విశ్వమే కాకుండా వేరే గ్రహాల్లో కూడా జీవులు ఉంటాయి, అలాగే దేవతలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక ఆలోచన ఏదైతే ఉందో, నేను ఎలాగ సహాయపడగలను అనే మాట కంట నేను ఎలాగ సేవ చేయగలను అనే మాట యాప్ట్గా ఉంటుంది. గురువులందరూ కూడా అదే అంటారు, మేము మీకు అందరికీ సేవ చేస్తున్నాము, వి సర్వీస్ యు, వి సర్వ్ యూ అంటే ఆ సర్వీస్ ఎవరైతే ఆలోచిస్తారో ఎవరికి నేను ఎలా చేయగలనని, అప్పుడల్లా కూడా మకర రాశి ప్రభావం మన మీద పనిచేస్తుంది. మకర రాశి వెనక్కి వెళ్తున్నాను, మకర రాశి, సింహరాశి, మేషరాశి, ఈ మూడు రాశుల్లో సంకల్పం తీసుకోవడం అంటే మనం ఇప్పుడు యజ్ఞం చేసే ముందు ఆ సంకల్పం తీసుకుంటాం, వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అని సంకల్పం చెప్తూ ఉంటే అది ఏ రాశి కిందకు వస్తుంది, మేషరాశి కిందకు వస్తుందా, సింహరాశి కిందకు వస్తుందా? ఖచ్చితంగా సింహరాశి కింద రాదు, ఎందుకంటే దాంట్లో స్వార్థం ఏం లేదు, వాతావరణ కాలుష్య నివారణార్థం, దానివల్ల ఎవరికైనా అందరికీ లాభం, అలాగే సద్బుద్ధి ప్రవర్ధనార్థం అది అందరికీ లాభం, విశ్వ కళ్యాణార్థం. ఈ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ దీక్ష తీసుకుని ఆల్రెడీ న్యూ ఏజ్ సంకల్పం అయిపోయింది, ఇప్పుడు మనం మళ్ళీ మేషంకి వెళ్ళాం, మకరంలో ఉంటాం అన్నమాట, మకరంలో ఉండి ఈ సంకల్పం తీసుకుని తర్వాత కుంభరాశిలోకి వెళ్ళి విశ్వసేవకుడిగా తయారయ్యి మీనంలో అలా జన్మలు గడిచే కొద్దీ పెరిగి పెరిగి ఒక బుద్ధుడిలాగా ఒక క్రైస్తులాగా మనం అందరం కూడా ఎదుగుతాం అన్నమాట. అది ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ విల్ లేకపోతే సంకల్పం అనే కిరణం మేషం సింహం మకరంలోంచి పనిచేయటం అంటే, అలాగే రెండో కిరణం మిథునంలోంచి కన్యలోంచి మీనంలోంచి పనిచేస్తుంది, ఈ మూడు రాశుల ద్వారా మన మీద ప్రభావం చూపిస్తుంది. మిథునంలో ఏంటంటే రెండు వేరువేరుగా ఉంటాయి. అసలు మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అండ్ విరుచం. ఒక క్షణం, ఇంగ్లీష్లో వింటే మనం లవ్ అనేది ఎప్పుడు వింటుంటాం కాబట్టి దానికి పెద్ద కరెక్ట్ మీనింగ్ తెలియదు, అట్లీస్ట్ మాస్టర్ గారు చెప్పిన మీనింగ్ మనం ముఖ్యం కాబట్టి మనకు తెలిసిన మీనింగ్ పక్కన పెట్టి లవ్ ఐ మీన్స్ ఇట్స్ లవ్ మీన్స్ మనకు తెలిసింది ఒకటి ఈ దీంట్లో కూడా అదేంటంటే అండర్స్టాండింగ్, అసలు అర్థం చేసుకోవడం ఏమిటి విషయం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం. రెండోది ఇంక్లూజివ్నెస్, ఇంక్లూజివ్నెస్ అంటే సెపరేటివ్నెస్కి వ్యతిరేకం, వేరువేరు అనే కాకుండా ఒకటి ఏకత్వము అనేది అర్థం చేసుకుంటాం. అలాగే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ అంటే మొహం అర్థంలో చూసుకుంటే ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం, నా మొహమే అంటాం కదా. అలాగే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో కనబడకుండా కొత్తగా కనిపించారు సడన్గా రోడ్డు మీద వెళ్తుంటే, ఫలానా నువ్వు కదా అప్పుడు ఎప్పుడో వెళ్తున్నాను ఉందా దాన్ని ఊ ఐడెంటిఫై. అలాగా ఊ ఐడెంటిఫై ఫస్ట్ ఏంటి అండర్స్టాండింగ్, మనకు అర్థమవుతుంది లవ్ అనే దానికి మూడు స్టెప్స్ ఉన్నాయి, ఆ మొదటి స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్, తర్వాత ఇంక్లూజివ్నెస్, తర్వాత ఐడెంటిఫికేషన్. ఈ మూడు ఉంటే లవ్ ఉన్నట్టు. ఈ లవ్ అండ్ విజ్డమ్ అనే కిరణం మన మీద ప్రభావం చూపిస్తుందంటే మనలో ఇవి ఉండాలి, ఈ లక్షణాలు ఉంటే అవి ఉన్నట్టు లేదా లేనట్టు. ఇందాక చెప్పుకున్నట్టు సంకల్పం ఉంటే ఆ ఫస్ట్ డే మన మీద పనిచేస్తున్నట్టు, లేదా ఊరికే సూర్యుడి నుంచి కిరణం వచ్చేసిందండి నాలోకి విల్ అనే కిరణం అంటే కుదరదు, సంకల్పం తీసుకోవాలి. మనకు గురువుగారు బోల్ దీక్షలు ఇచ్చారు, దాంట్లో నరమేధం అని ఒకటి చేయించారు మా అందరి చేత, మమ్మల్ని అందరినీ నిజంగానే గుంజకు కట్టేశారు. ఒక పెద్ద ఎదురు బాధలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సర్వే బాధలు, సర్వే బాధలు పాతి ఎవరెవరు నరమేధం చేయించుకుంటారు వాళ్ళందరినీ దానికేసి కట్టేశారు, ఒక జంతువుని కట్టేశారు, మేకని గోరుని కట్టేశారు, కట్టేసి నరమేధం చేస్తున్నామని అదంటే ఆ ప్రాసెస్ అంతా చేయించారు ఆటపాలెంలో సార్. ఇది ఆ పని చేస్తుంటేనే ఆ రాశి మన మీద పనిచేస్తుంది, దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుంటేనే మన మీద ఆ రాశి పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం, ఏంటి అర్థం చేసుకోవడం, అసలు భగవంతుడి ప్రణాళిక అంటే ఏంటి అని అర్థం చేసుకోవడం, అలాగే మనిషిని మనిషి అర్థం చేసుకోవడం, మనిషికి కావాల్సిన అవసరాలు ఏంటి అర్థం చేసుకోవడం, మనిషికి ఏ బాధపడుతున్నాడు అర్థం చేసుకోవడం, మనిషికి ఏం చేస్తే వీడు బాగుంటాడు అర్థం చేసుకోవడం, మనిషికి కావాల్సిన మనం సప్లై చేయడానికి ఏంటంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రధాని మోడీ గారు అదే చేస్తున్నారు కాబట్టి ఈస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్. అలాగే మనకు ఇంకా ఇప్పుడు కష్టాలు ఎన్ని వచ్చాయి దీనికి కారణం ఏంటి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది అర్థం చేసుకోవడం. అలాగే ఇంక్లూజివ్నెస్, ఇదివరకు అందరూ వీళ్ళు వాళ్ళు అంత వేరు అనే ఒక ఆలోచన బాగా స్ప్రెడ్ అయ్యి ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు అదంతా ఆల్మోస్ట్ పోయింది. ఎంత పోయినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ స్వభావంలో మార్పు రాదు. ఆ మార్పు రాకుండా వాళ్ళు ఇప్పటికి కూడా బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి ఫారెన్లో కూడా ఉదాహరణలు చెప్తారు. ఈకే మాస్టర్ ఆయన ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళ వంట వాళ్ళు వాళ్ళు తింటుంటే చూడకూడదు, వంట అంతా వండొచ్చు కానీ తింటే చూడకూడదు. మరి మనం లెక్కరిస్తారు కదా, మన అన్నం తింటుంటే చూడకూడదు అన్నం అనుకోండి, ఎంత ఛాందసం మీదంతా నేను చూసేమవుతుంది అంటారు. మరి వాళ్ళకి అదే వర్తిస్తుంది కదా. అలాగే అక్కడ కూడా అత్తాకోడళ్ళు దెబ్బలాడుకుంటుంటారు. ఆయన అంటారు ఎక్కడికి వెళ్ళినా అత్తాకోడళ్ళు ఇలాగే ఉంటారనమాట అని. అలాగా సెపరేటివ్నెస్, అమెరికా వెళ్ళామంటే నిగ్రోలు వేరుగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఒకలా ఉంటారు. అలాగే సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆ మహాత్ముడు ఏం చేశాడు పాపం గాంధీ గారు, దాంట్లో సఫర్ అయ్యే కదా ఇండియాకి వచ్చాడు. అప్పుడే కదా మాకు ఇండిపెండెన్స్ కావాలని ఒక ఉద్యమం తీసుకొచ్చాడు. అలాంటి ఉద్యమం అంతకుముందు లేదు, ఆయన తీసుకొచ్చాడు. అప్పుడు మేషరాశి ప్రభావంలో ఉన్నాడు ఎవరు, గాంధీ గారు. అలాగే అప్పుడు ఆయన లవ్ విజ్డమ్ ప్రభావంలో ఉన్నాడు, అందుకని అర్థం చేసుకున్నాడు సెపరేట్ కాదు ఇంక్లూజివ్గా ఉండాలని చెప్పాడు. అలాగే ఐడెంటిఫికేషన్ అంటే మనందరిలో కామన్గా ఉన్నది ఏంటి అనేది ఐడెంటిఫై చేయటం కూడా లవ్ అనేది పనిచేయటం వల్లే. మనందరిలో కామన్గా ఏముంది, కామన్గా ఉన్నది అందరము భగవంతుడు అంశ అనేది కామన్. కొందరు వాదిస్తారు నిద్ర ఎర్రగానే ఉంటుంది, ఎవరి నిద్ర అయినా నిద్ర ఎర్రగా ఉంటుంది తప్ప దాంట్లో బోల్డ్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి నిద్ర ఎర్రగా ఉన్నంత మాత్రాన ఒకరి నిద్రకు ఒకటికి ఎక్కితే వాడు చచ్చిపోతాడు కదా, అలా కుదరదు. అలాగే మనుషులందరూ ఒకటే అని గొంతు తెరవచ్చు కానీ మనుషులందరూ ఒకటే అయినా ఏడు కిరణాలకు సంబంధించి ఏడుగురుగానే ఉంటారు. కానీ ఏడు కిరణాలు ఒక చోట నుంచి వస్తున్నట్టే ఏడుగురు రకాలుగా ఉన్నవాళ్ళు కూడా ఒక చోట నుంచి వస్తారు, అది కూడా తెలుసుకోవాలి. సో దట్ ఈజ్ అండర్స్టాండింగ్, దట్ ఈజ్ ఇంక్లూజివ్నెస్. తర్వాత ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ ఆత్మ సంబంధం అంటాం, దీన్ని ఆత్మబంధువు అంటాం. అలాగా ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు, ఇప్పుడు గాయత్రి పరివారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, అంతమంది కూడా ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయులుగానే తెలుస్తారు తప్ప తెలియని కొత్త మహాలుగా ఉండరు. ఎందుకు అంటే వీ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్స్ విత్ సచ్ అండ్ సచ్, ఆ సచ్ అండ్ సచ్ ఏమిటో అనేది ఎవరికి వాడికి తెలుస్తుంది తప్ప బయటికి చెప్పలేము. అలాగా ఐడెంటిఫై అవ్వటం అనేది ఒక్కొక్కళ్ళు దేంతో ఐడెంటిఫై అయితే దాని మీద ప్రేమ పుడుతుంది. మనిషి మీద ఐడెంటిఫై అవుతున్నాను అనుకోండి, మనిషితోటి మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మనిషితో ఇంక్లూజివ్నెస్, నువ్వు నేను వేరుగా నువ్వు నేను నేను నువ్వు అని పాటలు పాడుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఉన్నట్టే కానీ అది ఆధ్యాత్మికత కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే యోగ కర్మ సుకౌశలం అనేదాన్ని విజ్డమ్ అంటారు. ఇంగ్లీష్లో విజ్డమ్ అయితే మన భాషలో దాన్నే యోగ కర్మ సుకౌశలం అంటే యోగమని. యోగం అంటేనే రెండు కలపడం, రెండు కలిస్తేనే ఇంక్లూజివ్నెస్ కదా. కాబట్టి లవ్ ఈజ్ ఆల్సో దేర్, యోగంలో లవ్ కూడా ఉంది. విజ్డమ్ అంటే స్కిల్ ఇన్ యాక్షన్, స్కిల్ ఇన్ యాక్షన్నే యోగ కర్మ సుకౌశలం అంటాం. అందుకని లవ్ విజ్డమ్ అనే కిరణం ఏదైతే ఉందో అర్థం చేసుకోవటం, ఒకటి అనే విషయం తెలుసుకోవటం, ఐడెంటిఫై అంటే దాంతో మనం ఒకటే అనే విషయం ఎలాగో తెలుసుకోవటం, మన యాక్షన్లో కుశలత్వం బాగా ఉండడం, కౌశల్యం బాగా ఉండటం అనేవి ఆ కిరణం దేని ద్వారా పనిచేస్తుందంటే మనం గురువుగారి జీవిత చరిత్రలో యోగ కర్మ సుకౌశలం ఎక్కడ కనిపిస్తుంది, నేను ఆధ్యాత్మిక శక్తులు సంపాదించాలి యోగ శక్తులు అని చెప్పి గాంధీగారి ఆశ్రమంకి వెళ్ళాను సబర్మతి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ఏదైనా సరే శ్రద్ధగా దృష్టి పెట్టి దాని మీదే పూర్తిగా పనిచేయాలని, పడు తోకడానికి వేపల్లో విరగొట్టాను, అది కాస్త పెద్దది విరగొట్టుకున్నా ఇంత చాలు కదా అని పక్కన నాకు చెప్పాడు. అలాగే నన్ను అక్కడ పాకి దొడ్డి తొడమన్నారు, తుడిస్తే ఆ పర్యవేక్షకుడికి నచ్చేంత వరకు నీట్గా తొడమన్నాడు. అలా మూడు నెలలు ఉండేసరికి నాకు అర్థమైపోయింది యోగం అంటే ఏంటో. ఏ పని ఇచ్చినా సరే దాన్ని నా పనిగా అనుకుని శ్రద్ధగా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పనిచేయడం, ఒళ్ళు దాచుకోకుండా అనేది నా పనులన్నీ సఫలం అవడానికి రహస్యం అని చెప్తారు. అది విజ్డమ్ అంటే, స్కిల్ ఇన్ యాక్షన్ అంటే. కాబట్టి ఆశ్రమంకి వచ్చి ఏదైనా పని చెప్తే హాయిగా ధ్యానం చేసుకోకుండా మెడిటేషన్ శాపం ఇలాంటివి కాకుండా నాకేంటో వంట చేయమని ఇచ్చారు, వంట బాగా చేయాలి, లేదా ఏదో కట్లు కొట్టమన్నారు, అదే ఇంకోటి ఏదో. మన గుంటూరు ఆశ్రమంలో కూడా ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ వీటిలోనే ఉండేవారు. మరి అదంతా కూడా విజ్డమ్ కిందకు వస్తుంది. సర్వీస్ అనేది ఒక మాట, అసలు మాట ఏంటంటే విజ్డమ్. అందుకని మిథునంలో పనిచేస్తుంది, అలాగే కన్యలో పనిచేస్తుంది, మీనంలో పనిచేస్తుంది. ఇది ఏది రెండవ, ఆ రెండవ దాంట్లో రెండవ కిరణం పనిచేయడంలో మెయిన్గా ఈ మూడు రాశుల్లో మిథునం కంటే మిథునం పెద్దగా పనిచేయదు. ఇప్పుడు కన్యారాశి బాగా పనిచేస్తుంది. కన్యారాశిలో మనం క్రిందటి క్లాసులో చెప్పుకున్నాం, మనలో ఉన్న కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో, లేకపోతే క్రైస్ట్ కాన్షియస్నెస్, లేకపోతే ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆ బుద్ధి తలంలోకి, బుద్ధిమయ లోకంలోకి మనం ప్రవేశించడానికి కన్యారాశి ప్రభావం బాగా ఉంటుంది. కన్యారాశి ప్రభావం బాగా ఉంటుంది ఎప్పుడు అంటే, ఆ వెనక సంకల్పం ఒకటి సింహరాశిలో తీసుకున్నాం, నేను డెవలప్ అవ్వాలి, నేనే చేస్తున్నా, అహంకారం మెల్లిగా బదలయ్యి భగవంతుడు నా చేత పనులు చేయిస్తున్నాడేమో అనే డౌట్ వస్తుంది. శక్తి ఉందేమో, ఏదన్నా నడిపించే శక్తి నాకు కనపడింది అనే ఒక అనుమానం వస్తుంది. ఆ స్థితికి కన్యారాశి తీసుకెళ్తుంది. కన్యారాశి తీసుకొచ్చింది అంటే మనలో పవిత్రత పెరుగుతూ ఉంటుంది అన్నమాట, ప్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ప్యూరిటీ పెరిగే కొద్ది మనం కుటస్థ చైతన్యం అంటే ఆజ్ఞాచక్రంలో ఎప్పుడు ఉండే స్థితికి వెళ్తాం, కిందర చక్రాలన్నింటినీ వదిలేసి, అది ఇప్పుడు బాగా పనిచేస్తుంటుంది. అలాగే మూడవ కిరణం ఏంటంటే యాక్టివిటీ అంటే ఇప్పుడు ఆశ్రమంకి వెళ్ళి చేసే పనులన్నీ యాక్టివిటీ కిందకు వస్తాయి. అలాగే గురువుగారు పనులు చేయడానికి సైకిళ్ళ మీద వెళ్ళమన్నారు, మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళమన్నారు, పెద్ద పెద్ద వ్యాన్లు ఇచ్చారు, అశ్వమేధ యాగం చేయడానికి కావాల్సిన సామర్థ్యం అంతా పెద్ద పెద్ద ట్రక్కుల్లో పెట్టుకెళ్ళి ఎక్కడెక్కడికో, లేకపోతే అలాగే విమానాల్లో వేరే దేశాలకు వెళ్ళి చేశారు. ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీ కిందకు వస్తాయి. ఇంటెలిజెంట్ యాక్టివిటీ, ఊరికే ఆధారపాదరగా ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఒక విజ్ఞాన సమ్మతమైన మనం పనిచేయడం అన్నమాట. అది కర్కాటక రాశి దాని మీద ఎక్కువ కర్కాటక రాశి ద్వారా ప్రభావం చూపిస్తుంది. కర్కాటక రాశి దేనికి గుర్తు అంటే మాస్ కాన్షియస్నెస్ గుర్తు. గొర్రెదాటి ప్రజలు ఉంటారు, అందరూ ఎటుపోతే వీళ్ళు ఎటుపోతారు, అందరూ అటు తిరిగితే అటు తిరుగుతారు. ఎవరు వచ్చారు చూడండి చూడండి అంటే ఒక్కసారిగా అందరూ అటు తిరుగుతారు, అక్కడ ఎవడన్నా లేకపోయినా సరే, అంటే చెప్పింది చెప్పినట్టు నమ్మేయడమే. వాళ్ళంతా ఏమి ఉండదు, జస్ట్ మైనం ముద్దలాంటి వాళ్ళమాట. వాళ్ళు ఎటు మౌళ్ళు చేస్తే అటు తయారవ్వగలిగే స్థితిలో ఉంటారు. ఆ రాశి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోంచి ఏంటంటే అక్కడ అంత స్వేచ్ఛ కావాలి మాకు, వెలుగు కోసం మేము ప్రయత్నిస్తున్నాం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి చోట ఈ అంటే స్వేచ్ఛ కావాలి, వెలుగు కావాలి అంటే రెండు, ఒక రకమైన స్వేచ్ఛ ఏంటంటే స్వ ప్లస్ ఇచ్ఛ. స్వేచ్ఛ అంటే నా ఇష్టం అని చెప్పడం అన్నమాట. ఎవరిని అడిగితే ఎందుకు ఇలా చేస్తాడు, నా ఇష్టం అండి చేస్తాం, నువ్వెవరు అడగడానికి అంటాడు వాడు. సింహరాశి వాడు అలా కాదు, నేనే చేస్తున్నాను ఏంటి సంగతి అయితే అంటాడు. కర్కాటక రాశి వాడు అలా కాదు, నా ఇష్టం నేను చేస్తున్నాడు, తేడా ఉంటుంది రెండింటికి. అలాగా కృష్ణ ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ పెట్టిన ఆయన 60 ఏళ్ళ ముసలివాడు, 60 ఏళ్ళప్పుడు ఆయన కలకత్తా నుంచి ఓడలో అమెరికా వెళ్ళాడు, అక్కడ ఎవరు తెలియదు. మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక ఇండియన్ ఇంట్లో ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాత ఆయన మొట్టమొదట ఆయన డీల్ చేసింది ఎవరినంటే బీటిల్ రాక్, వీళ్ళు ఉంటారు రాక్ కంట్రోల్, ఇంతంత హిప్పీలు వాళ్ళు, కరెక్ట్ హిప్పీలుని డీల్ చేస్తారు. హిప్పీలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉంటారన్నమాట, వాళ్ళకి ఇంకా స్వేచ్ఛగా అద్దు అప్పు లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు మీరు చేస్తున్నారంటే మాకు బోల్డంత ఆనందం కలుగుతుంది, ఓహో కృష్ణనామం కంటే ఆనందం కలుగుతున్నా మీకు చూడండి అని చెప్పి వాళ్ళని తన దగ్గరున్న భజనలతోటి వాటితోటి ఆ ఉపన్యాసాలతోటి పూర్తిగా మార్చి పాడేస్తాడు ఆయన. కర్కాటక రాశి ప్రభావం ఏంటంటే వెలుగు వైపు నడిపిస్తుంది ఆ స్వేచ్ఛ నుంచి. స్వేచ్ఛ వెలుగు అనేవి కర్కాటక రాశిలో ఉంటాయి, కానీ ఆ వెలుగు మాటుపడిన వెలుగు అనమాట, దాక్కున్న వెలుగు మూసేశారు బాగా, అసలు వెలుగు ఉందని కూడా తెలియనట్టుగా పదార్థం దాన్ని పూర్తిగా ఆక్రమించేసి లోపల ఎక్కడో ఉంటుంది. అలాంటి పదార్థంలో దాక్కున్న వెలుగుని స్వేచ్ఛ ఇవ్వడం అనేది కర్కాటక రాశి ప్రభావం. అక్కడ ఇంటెలిజెంట్ యాక్టివిటీ, మనం ఎప్పుడైతే ఒక అశ్వమేధ యాగం చేస్తున్నామో, ఎక్కడైతే మామూలుగా యజ్ఞాలు చేస్తున్నాం గాయత్రి యజ్ఞాలు, ఎక్కడైతే గాయత్రి జపం చేస్తున్నాం, ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఇలాంటి కర్కాటక రాశి ప్రభావం ఆ చుట్టుపక్కల ఉన్న మానవాళి మీద పనిచేసి వాళ్ళల్లో దాక్కున్న వెలుగును బయటికి తీసుకొస్తుంది అన్నమాట. అది మూడవ రాశి. సారీ మూడవ కిరణం యొక్క ప్రభావం, అది కర్కాటక రాశి ద్వారా పనిచేస్తుంటుంది. ఇలాగ ప్రతి రాశిలోంచి కిరణాలన్నీ పనిచేస్తుంటాయి. అలా నెక్స్ట్ నాలుగవ కిరణం ప్రస్తుతం అంత బాగా పనిచేయట్లేదని మాస్టర్ ఇచ్చారు, కాబట్టి దాని గురించి మనం చెప్పుకోకలేదు. హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అనేది లేనేలేదు. అంటే రెండు కొట్టుకొని దాని నుంచి ఒక హార్మోనీ తీసుకురావడం అది లేదు, ఇట్స్ అవుట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ రే, ఇది ఫిఫ్త్ రే బాగా ఉంటుంది, ఎందుకంటే సైన్స్కి సంబంధించింది కాబట్టి, సైంటిఫిక్ డెవలప్మెంట్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇదంతా కూడా. ఈ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించిన ఐదవ కిరణం ఏ రాశుల ద్వారా, ఆ మూడు రాశులు ఏంటంటే పనిచేస్తుంది, సింహము, ధనుస్సు, కుంభం. సింహంలోనేమో నేను ఏదో కనిపెట్టాలి అని స్వార్థంగా కనిపెట్టచ్చు, నా దేశానికి చేయొచ్చు అని చెప్పి స్వార్థంగా చేయొచ్చు, నా వర్గాన్ని చేయాలని స్వార్థంగా చేయొచ్చు, ఇలా స్వార్థంతో మొదలవుతుంది. నెక్స్ట్ వ్యక్తి అభివృద్ధి అనమాట, దీంట్లో మెయిన్గా ఫిఫ్త్ హౌస్లో అంతా కూడా ఒక వ్యక్తి అభివృద్ధికి ఏమి చేయొచ్చు. అవి ఏంటంటే ఒక వ్యక్తి అభివృద్ధి కోసం చేస్తే అందరూ వాడేసుకుంటారు. ఇప్పుడు మొట్టమొదటి ఒకడు ఫ్యాన్ కనిపెట్టాడు, అందరూ వాడుకుంటారు. ఒక ఫస్ట్ ఒక ఆయన బల్బు కనిపెట్టాడు, మనం అందరం వాడేసుకుంటున్నాం. మనం వాడుకుంటాం, మన బిల్లు మనం కట్టుకుంటాం, మన లైట్ మనం వేసుకుంటాం, అంతే మనది మనమే చేసుకుంటున్నాం తప్ప కామన్గా ఏమి ఉండదు కదా. సైంటిఫిక్ డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ కూడా వ్యక్తిగతంగానే ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. కామన్ పీపుల్కి అంటే ఒక పెద్ద అటామిక్ ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేటి చేసి దాన్ని మనం వాడుకుంటున్నాం, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నాం, కానీ ఎవడి ఇంట్లో వాడు వెలిగించుకుంటాడు, ఎవరి బిల్లు వాడు కట్టుకుంటారు. సో ఈ ఆల్ సైంటిఫిక్ డెవలప్మెంట్ లీడ్స్ టు ఇండివిజువల్ గ్రాటిఫికేషన్ అండ్ ఇండివిజువల్ కంఫర్ట్. అలాగే ఆరవ కిరణం, ఆరవ కిరణం కన్యారాశిలోంచి, ధనుస్సులోంచి, మీనంలోంచి పనిచేస్తుంది. ఆరవ కిరణానికి ఇదేంటి అంటే భక్తి. భక్తి అంటే ఇన్ని రూపాల్లో ఉన్న భగవంతుని సేవించడం, మొట్టమొదటి వినడం, శ్రవణం, మననం, నిధి, ధ్యానం, కీర్తనం, అర్చన అంటే పూజ చేయడం, పాదసేవనం, సాష్టాంగం, ఆత్మసమర్పణం, ఇలా తొమ్మిది రకాలుగా నవవిధ భక్తులు ఉంటాయి. నారద భక్తి సూత్రాలు బ్రహ్మాండంగా చెప్తాడు నారదు. ఆ భక్తి అనేది ఎవరు ఒక వ్యక్తి మీద అయ్యి ఉండొచ్చు, లేకపోతే పూర్వకాలంలో ఇప్పుడు అంతగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎందుకు లేదు. గురువుగారు మాతాజీ ఉన్నారు అనుకోండి, ఏకపత్ని వ్రతం, అలాగే పతివ్రత ధర్మం, ఈ రెండు కూడా గురువుగారి సత్సంకల్పాల్లో ఉంటాయి కదా, పద్దెనిమిదిలో ఉంటాయి. ఆ ఒక వ్యక్తి మీద తన డైరెక్టెడ్ థాట్ అంతా, తన ఆలోచనలు మొత్తం అన్ని జీవితం అంతా కూడా వాళ్ళ మీద పెట్టడం అనేది పతివ్రత ధర్మం, అది భక్తి, పతి భక్తి. అలాగే పత్ని మీద కూడా పతికి భక్తి ఉంటుంది, కాకపోతే అలా చెప్పుకోరు, దాన్ని పత్ని వ్రతం అంటాం. వ్రతం అంటే బతుకున్నంతకాలం చేసేది, ఏదో కాసేపు చేసి మానేసేది కాదు. ఆ రకంగా ఏమవుతుందంటే ఒక పాయింటెడ్, ఒకే వైపు పాయింటెడ్గా అలా ఫోకస్డ్గా ఉండడం అనమాట. అది ధనుస్సు రాశి సింబల్, అది ఒక బాణం గుర్తు. కాబట్టి ఈ ఆరవ కిరణం ఏకాగ్రతతో పనిచేయటం, ఒకే పని అలా నిరంతరం చేసుకుంటూ వెళ్ళటం అనేది, అంత భక్తితో చేయటం అనేది ధనుస్సు రాశి ప్రభావంలోకి వస్తుంది. చివరిగా ఇంకా ఏంటది, ఒక క్రతువు చేయటం అంటే యజ్ఞం చేయటం, యాగం చేయటం, సంస్కారాలు ఉన్నాయి, వివాహం చేయటం, యజ్ఞోపవేదం, ఒడుగు చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే పదార్థాన్ని దాటి పరబ్రహ్మ వైపుకి నడపడానికి ఇది, ఈ క్రతువులన్నీ. యజ్ఞం ఎందుకు చేస్తున్నామంటే మామూలుగా ఏం చెప్తాం మనం, గురువుగారు ఇచ్చిన సంకల్పమే చెప్తాం కదా, వాతావరణ కాలుష్యం వాడడానికి, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం. ఆ సద్బుద్ధి ప్రవర్ధనార్థం అనేదే ఉంది మెయిన్గా. ఇప్పుడు మనకు కూడా దుర్బుద్ధి అనేది కూడా ఉంది, బుద్ధి అనేది సద్బుద్ధి అవ్వచ్చు, దుర్బుద్ధి అవ్వచ్చు. చెడ్డదేం తెలిసి సిగరెట్ తాగుతారు, అది దుర్బుద్ధి. చెడ్డదేం తెలిసి తాగుతారు, ఇది దుర్బుద్ధి. అలాగే చెడ్డదేం తెలిసి బోర్డు వల్ల చేస్తారు, అది కూడా అంత దుర్బుద్ధే. కానీ గురువుల పని ఒకటి ఉంది, ఇది చెయ్యాలి, దీనివల్ల మానవాడి అందరికీ లాభం, భూమి అందరికీ లాభం అనే ఆలోచనతో పనిచేస్తుంటే అప్పుడు మన బుద్ధి సద్బుద్ధి. అలాగా మకర రాశి ప్రభావం ఈ విషయంలో మనిషి మీద ఎక్కువ ఉంటుంది. మకర రాశి ఎప్పుడు కూడా ఒక దీక్ష తీసుకుంటుంటే మకర రాశి ప్రభావం ఆటోమేటిక్గా ఉంటుంది అన్నమాట. మకర రాశి ప్రభావం లేకుండా మనం దీక్ష తీసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం రాశుల ప్రభావం ఎలాగొస్తుందంటే మన ఆలోచనతోటి ఆ రాశి యొక్క ప్రభావాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అది ఒక పద్ధతి. అలా కాకుండా మకర రాశి లగ్నంలో ఉండగా, మకరమే లగ్నం అయి ఉండగా మనం ఈ పని చేస్తే ఇంకా బాగా చేస్తాం అన్నమాట. అలాగనే వాడుకోవచ్చు. ఇందాక ఒకటి చెప్పుకున్నాం, అది ఏంటంటే వ్యక్తి ఏకాగ్రతతో పనిచేయటం, మధ్యలో ఒకటి మర్చిపోయాం, అదేంటంటే ఫోర్త్ రేలో అంటే నాలుగవ రాశిలో సాధకుడికి బోర్డు పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు అన్నీ గురువు గారు చెప్పేసుకున్నారు. పరీక్షలు అది క్రూర జంతువులతో నేను మైత్రిగా ఉండడం, విపరీతమైన వాతావరణంలో కూడా నేను సంకల్పం ఏదైతే ఉందో మనకు అది మర్చిపోకుండా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయడం, అలాగే సావు అనేదానికి భయం లేకుండా నిర్భయంగా జీవించడం అనేవి నాకు పరీక్షలు. ఇవన్నీ నేను ప్యాస్ అయ్యానంట. అలాగా ఈ పరీక్షలు అనేవి అందరికీ ఎవరికైనా సరే ప్రతి ఒక్క సాధకుడికి అందరికీ వస్తాయి, అది వృశ్చిక రాశి. అలాగే వ్యక్తి అభివృద్ధి ఎంత ఉంటుందంటే మన ఎంత పెరిగినా చివరికి ఏం చేస్తామంటే ఒకరు సమర్పించేసుకోవాలి. ఆ సమర్పించుకోవడం అనేది భక్తి. ఆ భక్తికి రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే అరవిందుల్ని మాతా మిర్రా మదర్ అంటారు. ఆ మదర్ చాలా ఏళ్ళ తర్వాత చూశారు. అంతకుముందే ఆవిడ చిన్నప్పుడు కళ్ళలో కనిపిస్తుండేవాళ్ళు. కళ్ళలో కనిపిస్తూ ఉంటే కళ్ళలో కనిపిస్తున్నప్పుడు ఆయనే గుర్తుపట్టలేదు. తర్వాత మెల్లిగా గుర్తుపడతారు. గుర్తుపట్టి ఆవిడ అప్పుడు చెప్పుకుంటారు, నాకు జర్నలిజం వచ్చు, పెయింటింగ్ వచ్చు, అలా పాటలు పాడటం వచ్చు, చాలా వచ్చు, అవన్నీ నేను మర్చిపోయాను. ఈయన చూసిన తర్వాత ఇవన్నీ ఈయనకి సమర్పించేసుకోండి, ఇంకా నా లైఫ్ ఏంటి అని చెప్తారు. అలాగా భక్తి అదనమాట. నెక్స్ట్ అలాగే మన పూజ్య గురుదేవుల్ని మాస్టర్ కలిసేటప్పుడు నాకు ఒకసారి చెప్పారు, నేను గురువు గారిని కలిసినప్పుడు చీటీ రాసిమ్మన్నారు అందరినీ. చీటీ రాసిస్తే నేను ఏంటి ఇలా రాసావు అని అడిగాను. ఏం రాశానండి, నాకు వచ్చినవి రాశాను అన్నాను. ఏంటి వచ్చినవి రాసావు, నువ్వు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే రాయమన్నాను. నువ్వు చేసిన తప్పులు రాయమంటే నువ్వు క్రితం జన్మలో చేసిన తప్పులు ఎవరు రాయమన్నాడు అని అడిగారు. అంటే రామకృష్ణ మాస్టర్ గారు వాళ్ళ గురువు గారిని పూజ్య గురుదేవుని కలిసే ముందే ఆయనకి పూర్వజన్మల జ్ఞానం, దాంట్లో ఆయన ఏమేమి మిస్టేక్స్ చేశారు ఇవన్నీ తెలుసు అన్నమాట. తెలిసి అప్పుడు కాగితం మీద రాసిస్తే ఆయన తీసుకెళ్ళి దీన్ని యజ్ఞకొండల్లో వేసేయండి అన్నారు. యజ్ఞకొండల్లో వేసేస్తే ఇంకా ఆ తప్పులకి అన్నిటికీ ప్రాశ్చిత్తం అయిపోయినట్టు అనమాట. ఫట్ అప్పటి అప్పుడు అనుకున్నారట, ఈయనే నా గురువు, ఈయనతోటే నా జీవితం అంట, నేనేది కట్టేనా అది కట్టు, నేనేది తిన్నానో అది తిను అని నాకు చెప్పారు సీతారాం అని చెప్పి ఒకసారి చెప్పారు. మీకు కూడా చెప్పు ఉండొచ్చు. అలాగే నా అదృష్టం ఏమో, నాకు ఒక నెల రోజుల పాటు కనిపించారు గురువు గారు. నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నారు కొత్తగా. కొత్తగా అనే పదం అంత పెద్దది మంచిది కాదేమో. మా నాన్నగారు పోయిన రోజుల్లో, మా నాన్నగారు 79 నవంబర్లో పోయారు. ఆ బాధలో ఉన్నాం, కొంచెం ఉండకుండా ఉండదు కదా. ఆ తర్వాత నాకు రామకృష్ణ పరమహంస గారు అంటే చాలా ఇష్టం, ఈయన కనిపిస్తే బాగుండు అని ఆయన ఇచ్చిన సాధన ఒకటి ఉంది అంటారు రామకృష్ణ పరమహంస గారు. ఆ సాధన మీకు చెప్తే నవ్వుతారు. అదేంటంటే మీరు నవ్వుతారు లేదా నాకే నవ్వుతారు. ఎవరైతే ఏడుస్తారో ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఆయన ఎప్పుడు ఏడిచేవాడు, నెల మీద పడి దొరిలే పట్టి ఎవరు రామకృష్ణ పరమహంస అమ్మ కనబడలేదు, అమ్మ కనబడు, అమ్మ కనబడు. రోడ్డు మీద పోయేవాళ్ళు అందరూ వీడు అమ్మ తప్పిపోయిందేమో లేదా ఈయనే తప్పిపోయడేమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఏడుస్తున్నాడు పాపం అనుకునేవాడు. ఇది చేస్తే ఇది కనిపిస్తుంది ఏముంది అని రాశాడు ఆయన నాకు. ఓ ఎంత సింపుల్ ఆ సాధన అని చెప్పి నేను కూడా దొంగ ఏడిపో నిజం ఏడిపో, నువ్వు కనిపించు నువ్వు కనిపించని ఏడవటం మొదలెట్ అలా ఏడి చేసేసరికి ఏమైందంటే ఒక నెల రోజులు కనిపించేశారు. ఏకంగా కళ్ళు తెరిచిన ఆయనే, కళ్ళు మూసిన ఆయనే, ఎప్పుడు ఆయనే ఇంకా పొదలరు. ఆ తర్వాత రోజు గుంటూరు వెళ్ళాం యజ్ఞానికి. గుంటూరు వెళ్తే అంతవరకు గురువుగారి ఫోటో చూడలేదు నేను. యజ్ఞాలు అయితే చేస్తున్నాం మేము రాజమండ్రిలో, చూసేసరికి ఈ ఫోటో, ఈ ఫోటో నా చూసి దవ్వుకొని వెళ్ళి మాస్టర్ అంటే, మాస్టర్ అంటే అప్పటికి నేను మాస్టర్ని ఎందుకు అనేవాళ్ళం, ఆయన కాలేజీలో పనిచేసారు, అందరూ ఆయన మాస్టర్ అనేవాళ్ళు, నేను మాస్టర్ అనేవాడు అంతే, విడిగా నేను ఇంకేమీ లేదు. కాకపోతే గురువు గారు అని మనసులో ఉంటుంది, పైకి మటు గురువు గారు అని ఎప్పుడు చెప్పలేదు. ఆ ఫోటో చూసేసి చూసావా, ఈయనే కనిపిస్తున్నారండి నాకు నెల రోజుల నుంచి. మా నాన్నగారు ఫీచర్స్ అలాగే ఉంటాయి మీరు, మా నాన్నగారు ఫోటో ఎప్పుడన్నా మీరు చూస్తారు, నాన్నగారు లాంటి వారే అన్నారు. ఫస్ట్ ఈయన గురించి చెప్పండి అన్న అప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఒకసారి నన్ను 3 సార్లు పిలిచారు సీతారు, నిన్ను నెల రోజులు పిలిచారు, నువ్వు కాస్త మొండివాడివి, అంత టైం పట్టింది నీవు రావడానికి ఇక్కడికి అని చెప్పి అప్పుడు హరిద్వార్ వెళ్ళాం అనమాట. అదంతా ఏంటి, ఏకాగ్రతగా ఒక వ్యక్తి అభివృద్ధి నుంచి ఏకాగ్రతతో పనిచేయడానికి ధనుస్సు రాశి ప్రభావం వల్ల ఏకాగ్రత ఒకే పని చేయడానికి అంతకు ముందున్నవన్నీ వదిలేసుకుని అదే మార్గంలో ఉన్నాడు. ఇంకా లైఫ్ అంతా అదే పనిగా చేసుకుంటూ ఉంటుంది. అదో పిచ్చిలా కనిపిస్తుంది అన్నది. అది ఆరో రాశి, ఆరో కిరణం ఆ ధనుస్సు రాశి ద్వారా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇలా ఏకాగ్రంగా పనిచేయడం, వాళ్ళు చెప్పినట్టు చేయడం చేసామో, అప్పుడు మనకు దీక్ష అనేది ఇవ్వబడి మకర రాశి ప్రభావంలో మనం కష్టాలని, మానవాళి ఎదుర్కొనే కష్టాలని, వాటికి పరిష్కారాలు ఎలాగా, ఇలాంటివి వాళ్ళు ఆలోచిస్తున్నట్టే మనం కూడా ఆలోచించి ముందరికి వెళ్తాం అన్నమాట. ఇలాగా ప్రస్తుత కాలంలో ఈ చెప్పుకుంటున్న కిరణాలలో ముఖ్యంగా మన మీద పనిచేసేది సింహరాశి. ఈ సింహరాశి ఎలా పనిచేస్తుందంటే, మానవుల చేతనత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం గురు పరంపర పనిచేస్తుంది ఈ సింహరాశి ప్రభావం. అలాగే ప్రస్తుత కాలంలో ఏం చేస్తుంది, వ్యక్తిగత చేతన్ని అభివృద్ధి చేయడం లక్షణాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేస్తారంటే తమ పని తాను చేసుకున్నారు. గురువులు కామ్గా పనిచేస్తారు. దానికి దానికి ఏం చేస్తారంటే ఒక ఒక ఇండివిజువల్ని బాగా డెవలప్ చేసి ద్వారా వాళ్ళ పనులు చేయించుకుంటారు. ఈ గురువు గారి జీవిత చరిత్రలో మీకు మనందరికీ క్లియర్గా కనిపిస్తుంది. ఒక విశాలమైన గాయత్రి పరివారైన సంఘటన ఏర్పడాలి. సూక్ష్మ శరీరధారులు స్థూల శరీరధారులతో ఊరికేనే సంబంధం పెట్టుకోరు. వాళ్ళ పాత్రతని తెలుసుకున్న తర్వాతే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు. అలాగే వాళ్ళ ద్వారా విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయి అని తెలిసినప్పుడే సంబంధం పెట్టుకుంటారు అని గురువుగారి ఆత్మగతిలో రాసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి తను డెవలప్ అవ్వాలి అని ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ఆ డెవలప్మెంట్ ఎందుకు పనికి వస్తుందో గమనించి గురువు ఏం చేస్తారంటే, ఎస్, నీలో అర్థం లేదు, మానవాళ్ళందరికీ నువ్వు సేవ చేయదలుచుకున్నావు, మానవుడి రూపంలో ఉన్న భగవంతుని సేవిస్తున్నావు కాబట్టి నీకు మా అనుగ్రహం, మా చాలా ప్లీజ్ అయ్యాం నీ పని చూసి, కాబట్టి నీకు ఇదిగో ఈ దీక్ష ఇస్తున్నావు తీసుకో అని చెప్పి మనకు దీక్ష ఇవ్వడం మొదలు. అది రెండు. మూడోది ఏంటంటే, మనలో మన దేహంలో కోశాలు ఉంటాయి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు. ఈ కోశాల్లో ఉన్న శక్తులన్నింటినీ కూడా తీర్చిదిద్దడం. ఎందుకు తీర్చిదిద్ది విశ్వ కళ్యాణంగా పనికొచ్చేటట్టుగా తయారు చేయడం, దేహంలో ఏకత్వాన్ని ప్రోజ్ చేయడం. దేహంలో ఏకత్వం అంటే మనస్సు చెప్పింది శరీరం వినకపోవచ్చు, ఆలోచనలు ఒకలా ఉంటాయి, కోరికలు ఒకలా ఉంటాయి, చేతలు ఒకలా ఉంటాయి, దేనికి దేనికి సంబంధం లేదు. దీన్ని తీసేసి త్రికరణ శుద్ధి వచ్చేట్టు చేస్తారు. త్రికరణ శుద్ధి రావడం ద్వారా మనం ఈ కోశాలని ఉన్నత శక్తులు స్వీకరించేటట్టు తీర్చిదిద్దడం ద్వారా మనల్ని విశ్వ కళ్యాణం ఉపయోగించుకుంటారు. అలాగే కోశాలని తీర్చిదిద్దడం పంచవీర భద్ర సాధన. గురువుగారు చేసుకున్నారు, అందరికీ కూడా చేసుకోవడానికి వీడియో ఇచ్చేశారు. అదే మొత్తానికి మనం వింటున్నాం కదా సాధన. అలాగే నాలుగోది ఏంటంటే జ్ఞానం ఉపార్జన, జ్ఞానం సంపద, విజ్డమ్. జ్ఞానం అంటే విజ్డమ్, కర్మ కౌశలం, యోగ కర్మ సుకౌశలం అనడానికి ఏంటి, అసలు మనకు ఒక జ్ఞానం ఉంటేనే మనం పని చేయగలం. పని చేస్తే ఇంకా దాంట్లో అనుభవం వచ్చి జ్ఞానం పెరుగుతుంటుంది, అది విజ్ఞానంగా రూపం చెందుతుంది. అందుకని ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో హ్యూమన్ చేతనత్వాన్ని, మానవ చేతనత్వాన్ని ఉన్నతి చెందించడానికి గురు పరంపర వాడుకునేది సింహరాశి. అలాగే ఇప్పుడు వాడుకుంటున్న ఇంకొక రాశి కూడా ఉంది, ఫ్యూచర్లో ఇంకా ఎక్కుంటారు, అది కుంభరాశి. అదేంటంటే వ్యక్తి చేతనత్వం బదులు బృంద చేతనత్వం. బృందం అంటే గ్రూప్గా వ్యక్తులు కాకుండా గ్రూప్స్గా పనిచేయడం, గ్రూప్ ఇంట్రెస్ట్, గ్రూప్ డెవలప్మెంట్, గ్రూప్ అంతా గ్రూప్కి సంబంధించి. అలాగే వ్యక్తి చేతనత్వం అంతా పోయి విశ్వచేతనత్వం గురించి. నెక్స్ట్ మన జీవుడికి, ప్రతి జీవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి జీవుడు ఏదో ఒక కిరణానికి సంబంధించి ఉంటాడు. కాబట్టి ఆ జీవి ఏ కిరణానికి సంబంధించి ఉన్నాడో ఆ కిరణాన్ని, ఆ లక్షణాలని వ్యక్తీకరించడం. ఒక సంకల్పశక్తి ఉందనుకోండి, సంకల్పమే వ్యక్తీకరించబడుతుంది మన. అదే లవ్ విజ్డమ్ ఉందనుకోండి, ప్రేమజ్ఞానం అది. అలాగే సైంటిఫిక్ ఉందనుకోండి, వాడు జీవకిరణం బయటికి వస్తూ ఉంటుంది. అంతవరకు బయటికి రావు, ఇవన్నీ డెవలప్ అవ్వు. ఈ పైన చెప్పుకున్న సాధనలన్నీ చేయడం వల్ల వస్తుంది. అలాగే మానవులందరికీ సేవ చేయడం అనేది. తర్వాత ఈ దేహమే ఒక దేవాలయంగా, ఈ విశ్వాన్ని కూడా ఒక భగవంతుడి దేవుడు, దాన్ని అందంగా దేవాలయంగా తీర్చిదిద్దడం అనేది ఈ కుంభరాశి ప్రభావం వల్ల జరుగుతుంది. ఇది మ్యాసనరీలో చెప్తారు.
అక్కడ చాలా మంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఏమంటారు కదా, ఫ్రీ మేసనరీ త్రూ అవుట్ ది వరల్డ్ ఉంటారు వాళ్ళు, అందరూ అవే చేస్తారు. ఇంకొక ఏం చేయరు, ఫ్రీ మేసనరీలో చెప్పేవి కూడా ఇడ పింగళ సూక్ష్మ వాటి గురించి చెప్తారు, ఈ కోశాల గురించి చెప్తారు. ఎందుకంటే మనిషికి ఎవరికైనా సరే భగవంతుడు ఇచ్చిన అవే కాబట్టి ఎవరు చెప్పినా వాటి గురించే చెప్పాలి. వాళ్ళు ఒక భాషలో చెప్తారు, మనం ఇంకో భాషలో నేర్చుకుంటాం. అలాగే ఈ పైన చెప్పుకున్న కుంభరాశి లేదా సింహరాశి ఇంకా మకరం వీటన్నిటికీ లక్ష్యం ఏంటి అసలు అంటే, భగవంతుడి యొక్క మానసు పుత్రుడు ఎవరు, మనిషే. భగవంతుడి మనసులోంచి మనందరం వచ్చినవాడు. ఆ మానసు పుత్రుడిని సింహాసనంపై కూర్చోబెట్టాలి. ఏం సింహాసనం అంటే అది బుద్ధి, అంటే క్రైస్ట్ కాన్షియస్నెస్, అక్కడికి తీసుకెళ్ళడం అనేది మన ఈ స్టడీ అంతటికీ లక్ష్యం ఏంటంటే బుద్ధి లోకంలోకి ప్రవేశం. ఈ పని చేయడంలో పైన చెప్పుకున్న కుంభరాశి అలాగే సింహరాశి వీటిలు కాకుండా ఇంకొక మూడు రాశులు కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. అవేంటంటే మిథునం, కుంభం. గంట అయిపోయిందమ్మా, కావాలి. మిథునం ఏంటంటే మిథునంలో ఇద్దరు పని చేస్తారు. ఆ మిథునంలో ఎప్పుడు కూడా స్పిరిట్ మ్యాటర్ అంటే ఆత్మ పదార్థం రెండు ఉంటాయి. ఈ ఆత్మ పదార్థం మధ్యలో ఈ రెండింటిని అనుసంధానం చేసిన బుధుడు శుక్రుడు. ఈ పై పైన చెప్పుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేస్తున్నాం గంట. రేపు క్లాసులో ఏం చేస్తామంటే డీటెయిల్గా చెప్పుకుంటాం. తులం ఏం చేస్తుందంటే సమతుల్యం వచ్చేట్టు చేస్తుంది, బ్యాలెన్స్ వచ్చేట్టు చేస్తుంది. ఇది బ్యాలెన్స్, దేనికి బ్యాలెన్స్ అంటే అటు ఆత్మ వైపుకి వెళ్ళిపోయాడు, ఇటు పదార్థం వైపుకి వెళ్ళిపోయాడు, మధ్య మార్గంగా ఉంటాడు. మధ్య మార్గంగా ఉండి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు పని చేసుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాడికి మెల్లిగా జ్ఞానం వస్తూ ఉంటుంది. భోగ మోక్ష సుఖప్రదాయ నమః అన్నాం అనుకోండి, భోగం ఉంటుంది మోక్షం ఉంటుంది. రాజయోగం అంతా కూడా దీంట్లో ఉంటుంది. రాజయోగం అంటే సన్యాస మార్గం పట్టిపోవడం కాదు, సంసారంగానే జీవితం గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందచ్చు అనేది చూపించాలి అంటే శ్యామాచరణ లాహిరి మహాశయులు అలాగే చేశారు, గురువుగారు కూడా అలాగే చేశారు. ఋషులందరూ గృహస్థంలో ఉన్నవాళ్ళే కాబట్టి నువ్వు కూడా పెళ్లి మంచిదైంది అని వాళ్ళు గురువుగారు చెప్తారు. అది అదంతా ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ టూ, అదంతా కూడా తులలో వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనలో జ్ఞానం పెరిగి పెరిగి మనం సూపర్ మైండ్ అనే వస్తాం. అరవిందులు చెప్తారు సూపర్ మైండ్, సూప్రామెంటల్ అని. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సూపర్ మైండ్ అనేది వస్తేనే మనకు భగవంతుడి మనస్సుతో ఇది రెస్పాండ్ అవుతుంది. ఎవరన్నా భాషలో మనల్ని మనకేం అర్థం కాదు, కిషోర్ ఇట్రా అని చెప్పి వాడి భాషలో అన్నాడు, కిషోర్ వరకు అర్థం అవుతుంది. ఇట్రా అమ్మన్నాడు, పొమ్మన్నాడు, లేదా కూర్చోమన్నాడు, నుంచోమన్నాడు, ఏం అర్థం కాదు, కిషోర్ వరకే తెలుస్తుంది. అంటే అరుణ కూర్చో అన్న అనుకోండి, వాడి భాషలో అరుణ అనే అమ్మాయికి అరుణనే తెలుస్తుంది తప్ప మిగతా అర్థం కాదు. అంటే వీ డోంట్ రెస్పాండ్ బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్. అలాగే భగవంతుడి మనస్సును అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి, వీ షుడ్ హ్యావ్ సూపర్ మైండ్. సూపర్ మైండ్ అంటే ప్రస్తుతం మన మనస్సు సరిపోదని అర్థం, మనకు కూడా సూపర్ మైండ్ ఉండాలి. అది ఎలా వస్తుంది, బికాస్ ఆఫ్ బ్యాలెన్స్. తులారాశి ప్రభావం వలన మనకు వస్తుంది సమతుల్యం వస్తుంది. సమతుల్యం అంటే సింపుల్గా చెప్పుకోవడం అంటే సమం అవ్వటం అంటే ఏంటి, తులలో ఇటు ఒక బేసిన్ ఇటు ఒక బేసిన్ ఉంటుంది, ఇటు ఊగినా ఇటు 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 ఊగుతుంది. అలా ఒక్కడా మధ్యగా అలా ఉండిపోవాలంటే అర్థం ఎటు వంగకూడదు, ముందు మధ్యలో ముందు కొంచెం ఉండాలి. కుడివైపు సిబ్బందిలోకి దిక్కకూడదు, ఎడమవైపు సిబ్బందిలోకి దిక్కకూడదు, అప్పుడు ఈక్వల్గా ఉన్నట్టు. అలాగా మనలో కూడా అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. శ్వాసపడం, శ్వాస వదలటం ఈక్వల్గా ఉండాలి. మనం తీసుకున్నది ఇచ్చేసేది ఈక్వల్గా ఉండాలి. ప్రాణము అపానం అన్నమాట, తీసుకునేది ప్రాణము, ఇచ్చేసేది అపానం, ఈ రెండు సమంగా ఉండాలి. ప్రాణపానం సమౌ కృత్వ లాభాలాభౌ జయాజయౌ అని ఉంటుంది భగవద్గీత. ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే మనం సమానము అనే ప్రాణం దగ్గరకు వస్తామో, ఎప్పుడైతే మనం సమానము అనే ప్రాణం దగ్గరకు వస్తామో, ఇప్పుడు తులారాశి దగ్గరకు వచ్చినట్టు మనలో తులలో ఎలాగైతే బ్యాలెన్స్ ముళ్ళు కదలకుండా మధ్యలో అలా ఉండిపోతుందో, అప్పుడు మనం శ్వాస పీల్చుకోవడం ఉండదు, శ్వాస వదలటం ఉండదు. ఇప్పుడు తులారాశి ప్రభావం వల్ల అటు ఇటు కదలకుండా మధ్యలో ఉండడం అంటే సమానత్వం రావడం అంటే గాలి పీల్చము, గాలి వదలము, గాలి పీల్చకుండా గాలి వదలకుండా కుంభక స్థితిలో ఉంటాం అనమాట. అలా ఎప్పుడు ఉండిపోతుంది కనుక అప్పుడు కుంభరాశి ప్రభావం పనిచేస్తూ అంటే ఎటు కాకుండా, అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉండిపోతాం అనమాట. అప్పుడు మైండ్ అనేది మనలో
మొదలవుతుంది పని. ఆ సూపర్ మైండ్ భగవంతుని మనస్సుని అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది తులారాశి ప్రభావం. ఇలాగా తులారాశి నెక్స్ట్ ఏమవుతుందంటే కుంభం. కుంభం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు ప్రణాళిక ఏంటి, దాంట్లో నేను ఎలా పాలు పంచుకుంటాను అని చెప్పి ఆ సాధకుడు ఏం చేస్తాడంటే తన మనస్సుని విశ్వ మనస్సుతోటి కలిపి ఇదంతా అర్థం చేసుకుని గురువుల ప్రణాళికలో పనిచేస్తూ ఉంటుంది. ఇది సర్వీస్ అంటే. సర్వీస్ అంటే ఏమిటి, గురువుల ప్రణాళిక తెలుసుకోవడం, దాంట్లో తను చేయగలిగిన పనిని హాయిగా నిస్వార్థంగా చేయటం అనేది సర్వీస్. ఇది కుంభరాశి ప్రభావం. ఇలాగా మొత్తం అంతా కూడా అన్ని కిరణాలు మూడు మూడు రాశులుగా మేము వ్యక్తం అవుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన మనం చెప్పుకున్నాం ఏంటది, మిథునము తుల కుంభం. దీనికంటే కూడా చేతనత్వ దిశగా అంటే చేతనత్వం ఆస్పెక్ట్లో ఇంకొక త్రికోణం ఉంది, అదేంటంటే కర్కాటకము సింహము కుంభం. ఆల్రెడీ సింహం కుంభం చెప్పేసుకున్నాం కదా, కర్కాటకం ఒకటి చెప్పుకుంటే సరిపోతుంది. కర్కాటకంలో ఏంటంటే మాస్ కాన్షియస్నెస్ ఉంటుంది. మాస్ కాన్షియస్నెస్ హెర్డ్ అంటే గ్రూపులు గ్రూపులుగా గుంపులు గుంపులుగా అందరూ వెళ్ళటం అనేది ఉంటుంది తప్ప ఇండివిజువల్గా వాడు ఏదో డెవలప్ అవ్వాలనుకోవడం ఇది ఉండదు కర్కాటకంలో. కానీ సింహంలో ఏంటి, సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే కుంభంలో సెల్ఫ్ డెవలప్మెంట్ నుంచి విశ్వమానవుడిగా ఎదగడానికి ప్రయత్నం ఉంటుంది. మొట్టమొదటి దాంట్లో కర్కాటకంలో ఇన్స్టింక్ట్స్ పనిచేస్తుంటాయి. ఇన్స్టింక్ట్స్గా పనిచేస్తూ ఉంటే అంత మనం కర్కాటక ప్రభావంలో ఉంటాం. తర్వాత సింహంలో వచ్చేసి ఇంటలెక్ట్, ఇది రీజన్గా ఉంది లేదా ఇది లాజిక్గా ఉంది లేదా అదిగో హేతువాదులు అంటాం సరే, హేతువాదులు అలాంటి వాళ్ళు అందరూ కూడా సింహరాశిలోకి ఎక్కువ మంది వస్తారు. కారణం తెలిస్తే తప్ప మేము చేయం ఏది, ఎక్కువ ఇంటలెక్ట్ ఉపయోగిస్తారు అంటే బుద్ధి ఉపయోగించరు, మనస్సే ఉపయోగిస్తారు. తర్వాత కుంభరాశిలోకి వచ్చేసరికి ఇంట్యూషన్ ఉపయోగిస్తారు. ఈ కర్కాటకము సింహం కుంభం అనే రాశులు మూడు ప్రభావం వల్ల నరుడు అనే స్థితి నుంచి ఒక మానవుడు నారాయణుడు అనే స్థితికి ఎదుగుతాడు. ఇది గురువుగారు చెప్తారు, నరుడు నారాయణుడు కావాలి, మానవుడు మాధవుడు కావాలి. ఎలా అవుతాడంటే ఈ రాశులు మూడు ప్రభావం వల్ల అవుతాడు. దీని ఇవన్నీ ప్రభావం చేయడం వల్ల మనిషిలో ఏవే మార్పులు వస్తాయంటే వాడికి అవగాహన శక్తి పెరుగుతుంది, అలాగే దేహంలో కోశాలు అభివృద్ధి చెందుతాయి, సంబంధం ఏర్పడుతుంది. అలాగే ఈ ఏ శక్తితో అయితే సంబంధం ఏర్పరచుకున్నాడో ఆ శక్తి ఇంకా గట్టిపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతూ ఇంకా విస్తరిస్తుంది, ఎక్కువ ఎక్కువ ఇంకా 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 డెవలప్ అవుతుంది. ఇలాగ చేయటం అనేది ఈ మూడు రకాల ప్రభావాలు అంటే ఏ మూడు రకాలు, అవగాహన శక్తి పెరగటం, దేహంలో కోశాలు అభివృద్ధి చెంది ఉన్నత శక్తులతోటి అనుబంధం ఏర్పడటం, ఆ ఏర్పడిన సంబంధం శక్తులతో ఏర్పడిన సంబంధం ఇంకా గట్టిపడి ఇంకా దృఢపడి ఇంకా ఇంకా విస్తరించడం అనేది మూడు జరగటం వల్ల వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుందంటే అతడు నేను దైవం యొక్క అంశను అని గుర్తించడం మొదలవుతుంది. అలాగే దేహంతో తాదయాత్మను చెందడం మానేసి నేను పూర్తిగా ఆత్మను దేహాన్ని కాదు అనే జ్ఞానం వస్తుంది. అప్పటికి అతనికి నాలుగవ దీక్ష ఇచ్చినట్టుగా అవుతుంది అనమాట. ఈ నాలుగవ దీక్ష ఇచ్చేసరికి నరుడు నారాయణ స్థితికి వెళ్ళడం అనేది జరిగిపోదు. ఇది ఇవాళ మనం చెప్పుకునేది. ఈ శాస్త్రంలో అంతఃకరణం అనేది శరీర మైండ్కి హయ్యర్ మైండ్కి ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీ ఫిలప్ అయిపోవాలి, బ్రిడ్జ్ అవ్వాలి. అలాగే దీనికంట పైన ఇంకా బుద్ధి ఉంటుంది, దాంతో గ్యాప్ ఫిలప్ అవ్వాలి, అప్పుడు అంతఃకరణ శరీరం తయారైనట్టు. ఇంకొక భాషలో చెప్పాలంటే మన తలలో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అని రెండు ఉంటాయి. ఈ రెండు కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ అంతా కూడా ఉండకుండా అది భగవంతుడి వెలుగుతోటి లేదా ఆ అఖండ జ్యోతి చూస్తూ కూర్చుంటారు, అఖండ జ్యోతి వెలుగుతో నిండిపోతుంది. గాయత్రి మంత్రం చేయడం వల్ల దివ్య తేజస్తోటి పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉన్న ఖాళీ అంతా నిండిపోతుంది. అని చేయటం వల్ల కూడా అంతఃకరణ శరీరం డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయిన తర్వాత ఇవి బాగా అర్థమవుతాయి. ఇవి ఎక్కువ శాస్త్రాలన్నీ మాస్టర్స్ ఉంటే అర్థమైనట్టుగా ఉంది, అర్థం కానట్టుగా ఉంది, అవన్నీ పోతాయి, పోయి అర్థం అవుతుంది అంటే అది జరిగేది. ఈ రకంగా మన మీద రాసులు ప్రభావం చూపిస్తాయి అంటే అర్థం రాసుల ద్వారా ఋషులు సప్త ఋషులు సప్త కిరణాలు, సప్త ఋషుల నుంచి వచ్చే కిరణాలు ఆ ఏడు కిరణాలు సూర్యుడి నుంచి సూర్యుడి వరకు వచ్చి సూర్యుడి నుంచి మనకు వస్తాయి. ఆ వచ్చేవి రాసుల ద్వారా మన మీద ప్రభావం చేస్తాయి. కాబట్టి మనం అందరం కూడా తెలిసినా తెలియకపోయినా ఎప్పుడూ ఒక మూడు రాశుల ప్రభావంలో ఉంటాం. ఆ మూడు రాశుల ద్వారా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన మీద పడుతుంటాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని ధ్యానంలో తీసుకునే జపంలోనూ ఉపయోగించుకోవాలి. అవి ఎలాగో మనం తర్వాత చెప్పుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. మేన పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్ మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ who seek to aid the great ones. May I fulfill my path in the one earth with self-forgetfulness, harmlessness and right speech. I am connected with the group of all world service and the masters standing behind. Master, Namaskaram.